ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఆరో అధ్యాయం మొదటి వచనం, హెడ్ కానిస్టేబుల్ శేఖర్.
సార్, ప్రజలారా, సార్, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. ఆమెన్.
రెండు మూడు వచనాలు శామ్యుయేలు.
వందనాలు తండ్రి, వందనాలండి. కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. వందనాలు సార్.
నాలుగు ఐదు వచనాలు ఏఎస్ఎ చిరంజీవులు.
ప్రేసిలాడు సార్, వందనాలు సార్. అట్లయితే రహస్యమందు చూచిని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడలేనని సమాజ మందిరములను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వందనాలు సార్.
ఆరు ఏడు వచనాలు హెడ్ కానిస్టేబుల్ వెంకన్న. వెంకన్న గారు.
సార్, ప్రైజ్ లర్డ్ సార్.
ప్రైజ్ లర్డ్ బ్రదర్.
సార్, ఆరు వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రి ప్రార్థనకు చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వల్లింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. ఆమె.
పదహారు వచనం డాక్టర్ ప్రదీప్ గారు.
మీరు ప్రజలడనా? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
పదిహేడవ వచనం శాంతకుమారి అమ్మ.
ఉపవాసము చేయిస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందును నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుగుకొనుము.
పద్దెనిమిదవ వచనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
వాక్యపట్నంలో సహకరించిన ఏడుగురు టీం సభ్యులు అవుతారు. మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ కూడా బైబిల్ స్టడీలో చాట్ బాక్స్ ద్వారా మీరు పాల్గొనవచ్చు. టీం సభ్యులు ఏడుగురు నుంచి ఒకరు సిద్ధపాటు ప్రార్థన చేయండి, బైబిల్ స్టడీలోకి వెళ్దాం.
పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా తండ్రి, నాయన, నీ సాధ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తండ్రి, అయా గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీ సహాయము మాకు కావాలి. మీ ఆత్మ సహాయము లేనిదే మర్మాలు మేము తండ్రి నాయన అర్థం చేసుకోలేను. తండ్రి నాయన, మీరే మాతో మాట్లాడండి. తండ్రి నాయన యేసయ్య, మీ యొక్క జ్ఞానమును మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వచనములో ఉన్నటువంటి అంతరార్థాన్ని మాకు తెలియచేసి దీని ద్వారా అందరూ తండ్రి మేలు పొందుకున్నట్లు సహాయము చేయమని, నీ దాసుని బలపరిచి బలంగా వాడుకొనమని, మమ్మలను వాడుకొనమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆలోచింపచేసేటువంటి శక్తిని ఇవ్వమని, గ్రహించగలిగేటువంటి కృపనివ్వమని యేసు నామ ముందు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.
ఆమెన్. మనం నిన్నటి వినమందు ఏ టీం బైబిల్ స్టడీలో పాల్గొన్నారు? నిన్నటి వినమందు చదివిన వాక్యం మీద వ్యాఖ్యలు హోట్లో ఉన్న వాళ్ళు చూసుకోవాలండి. నిన్నటి దినమందు ఈ వాక్యాల మీద చదివిన వారు వ్యాఖ్యానం కూడా చేశారు, సొంత మాటల్లో వాళ్ళ అభిప్రాయాలు పంచుకున్నారు. తర్వాత మనం ప్రశ్నలు ప్రారంభించుకున్నాం, ప్రశ్నల దగ్గర కొంత డిస్కషన్ కూడా చేశాం. అందులో మొదటి వచనాన్ని ఆధారం చేసుకుని మామూలుగా ఉపవాసం కోసం మాట్లాడుతూ కూడా తలస్నానం చేసుకోవడం, ముఖం కడుక్కోవడం, దేవుడు పైరూపాన్ని చూడడు కదా అని అడిగిన ప్రశ్నకు అది దేవుడు కనిపించడం కోసం కాదు, మనుషులు కనిపించడం కొరకు చేస్తున్నట్టుగా కనబడకుండా ఉండడం కొరకు అట్లా చెప్పబడింది అని మాట్లాడుకున్నాం. తర్వాత ఆరో వచనం మొదటి వచనం ప్రకారంగా మనుషులకు కనబడేటట్లుగా మనం నీతి కార్యాలు చేయకూడదా అన్న ప్రశ్న దగ్గర మనం ముందధ్యాయము 5:16 మీ సత్క్రియలు మనుషులు చూడాలి అని కూడా రాయబడింది. కాబట్టి దేవుడికి మహిమ కలిగే విషయం మహిమ కలిగేటట్లుగా కనపరచుకోవడం అవసరం. దేవుడు మహిమను దొంగిలిచ్చేటట్లుగా కనబడటం అది ప్రమాదం, వేషధారితనం అని మనం డిస్కస్ చేశాం. దేవుని వద్ద ఫలం అంటే ఏమిటి అన్న ప్రశ్న దగ్గర దేవుని రాజ్య ప్రవేశము, దేవుడిచ్చే అభినందన అన్న మాటలు కూడా మనం స్టడీ చేశాం. మనుషులు తమ ఫలం పొందారు అంటే ఏమిటి అన్న కాడ వారు గుర్తింపు, వారు ఆశించిన మెప్పు, వారు లాభాలు, వారు అనుకున్నట్టుగా చూపించి వాళ్ళు సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళకి అనుకున్నవి జరుగుతాయి, అనుకున్నది సాధిస్తారు భూమి మీద, కానీ అక్కడ ప్రభు దగ్గర ఆ రాజ్యంలో బహుమానాలు ఉండవు. ఇక్కడ లాభాలు సంపాదించేసుకుంటే ఫలితం ఇక్కడే చూసేస్తే అక్కడ ఉండదు అని మనం డిస్కస్ చేశాం. ఈ 7 టీం సభ్యులు యాక్టివ్ గా పాల్గొంటున్నారు, అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ ద్వారా కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా వాక్య భాగాలు, ఇంకా అర్థం కాని విషయాలు, ఇంకా స్టడీ చేయాల్సిన విషయాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు, లేదా మీరు స్టడీ చేసిన విషయాలు ఏమైనా ఉంటే అన్ని చెప్పడం కాదు కానీ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, అవసరమైతే వివరించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు వివరించవచ్చు. కాబట్టి ప్రశ్నలున్నా, మీరు ఏమైనా సమాధానాలు చెప్పాలనుకున్నా తప్పకుండా మాట్లాడాల్సిందిగా ఆ టీం సభ్యులను ఆహ్వానిస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీరు అడగొచ్చు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? మనం చదివిన వాక్య భాగాలు 1-7 వచనాలు, 16, 17, 18 వచనాలు, ఇంకా అర్థం కాని విషయాలు లేదా ఒకరోజు గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు స్టడీ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా?
ప్రైజ్ ది లార్డ్ సార్.
శాంత కుమారి గారు, అమ్మా.
ఉపవాసం చేయడము ఎలా చేయాలి
అంటే ఏ వచనం మీద మీరు మాట్లాడుతున్నారు?
16 కాదు, ఒక్కసారి 1 minute.
సో ఇక్కడ కండిషన్ ఏంటంటే, పక్క వారి ప్రశ్నలు మనం అడగడం కాదు, కానీ మన మట్టుకు మనకి, మనం చదువుతున్నాం, ఇది నాకు అర్థం కాలేదు, ఇది నాకు ఇలా అర్థమైంది అని మనం ఆలోచిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరు అడిగితే మనం ఏం చెప్పాలి అన్న దృక్పథం కంటే కూడా, నేను చేస్తుంది కరెక్టేనా, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నాకు ఎట్లా ప్రయోజనకరంగా ఉంటుంది అన్న దృక్పథంతో అడగటం, మోర్ ఓవర్ అప్లికేషన్ మెథడ్ లో మనం అడగటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్ అమ్మ, మాట్లాడండి.
16వ వచనం అండి, 16వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఆ యొక్క వాక్య భాగం దగ్గర ఉపవాసం చేయడము ఎలా అంటే, నా ఉద్దేశము ఉపవాసము ఈ మధ్య అంటే, ఉపవాసము అంటే కొన్నిసార్లు కొందరు జస్ట్ అంటే సాలిడ్ ఫుడ్స్ తింటారు, ఓన్లీ వాటర్ సాలిడ్ ఫుడ్ తినకుండా నీళ్లు తాగటం లేదా పాలు తాగటం అలానా, లేకుంటే ఆ ఉద్దేశంతో అడుగుతున్నానండి. అలా ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఉపవాసం అంటే ప్రాపర్ గా దేవునికి ఉపవాసం చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఎలా చేయాలి ఉపవాసం అనేది?
సో ఇక్కడ ఉపవాసం ఎలా చేయకూడదు అని రాయబడింది. ఎలా చేయకూడదు అన్నప్పుడు మనం కొన్ని విషయాలు అక్కడ చూడగలుగుతున్నాం, కానీ ఎలా చేయాలి అన్నది రాయబడలేదు. సో ఎలా చేయాలి అని శాంత కుమార్ అమ్మ అడుగుతున్నారు. దాని మీద ఏమైనా టీం సభ్యులు మాట్లాడారంటే మాట్లాడచ్చు. సుశీల టీచర్ గారు ఏమంటారంటే, ఉపవాసం అంటే డోంట్ టేక్ ఆర్ ఈట్ ఎనీథింగ్. సో ఈటింగ్ వరకు చేయొద్దు, డ్రింకింగ్ కోసం ఆవిడే మాట్లాడలా. అందుకోసం శాంత కుమార్ అమ్మ ఏమన్నారంటే, తినొద్దా తాగొద్దు కూడానా, లిక్విడ్స్ కూడా తీసుకోవద్దా. లిక్విడ్స్ అన్న మాట దగ్గర పాలు, పండ్ల రసాలు అలాంటివి కూడా తాగొచ్చా, అవి కూడా వద్దా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని అడిగారు. దానికి సుశీల గారు డ్రింకింగ్ కూడా చేయొద్దు అన్నారు. అంటే పండ్ల రసాలు పాలు మాత్రమే తాగొద్దా, వాటర్ కూడా తాగొద్దా, అది కూడా మీరు ప్రస్తావించవచ్చు, మీరు మాట్లాడచ్చు. మిగతా టీం సభ్యులు, ఉపవాసం జనరల్ గా మీరు ఎలా చేస్తున్నారు, మీకేం అర్థమైంది చెప్పండి, సరిపోద్ది. ఇక్కడ వాస్తవానికి ఒక మాట అన్నారు, ఒక మాట ఈవెన్ వాటర్ కూడా తాగొద్దు అంటున్నారు. ఇదేదో భయంకరమైన ఉపవాసము, కొంచెం మాట్లాడాల్సిన అవసరమే ఉంది. ఈ ప్యాసేజ్ ని పట్టుకొని ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అన్న ప్యాసేజ్ ని పట్టుకొని ఉపవాసం కొరకు కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు, ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పే బోధ కూడా నేను విన్నాను. కోట్ చేయాల్సి వస్తే పీడి సుందర్రావు గారు, వాళ్ళ టీం ఎవరు ఉపవాసం చేయరు, ఎందుకంటే ఉపవాసానికి యెషయా గ్రంథం 58వ అధ్యాయం కోట్ చేస్తారు. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, కడుపు కాల్చుకోవడం కాదు అని మాట్లాడతారు. ఇక్కడ ఏమైనా మీరు కొంత క్లారిటీ ఇవ్వగలిగితే బెటర్ గా ఉంటారు. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అడిగారు కాబట్టి. రెండవది, మీరు ఆల్రెడీ ఉపవాసం అంటే ఏమనుకుని ఎలా చేస్తున్నారో కూడా మీరు చెప్పచ్చు. ప్రదీప్ అన్న మాట్లాడండి.
ఉపవాసం అంటే యాక్చువల్ గా 50th లో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం తీసుకుని చేయొచ్చనా, అయితే ఆహార విషయాల్లో వాటర్ తాగకూడదు, తర్వాత అన్నం తినకూడదు అనేటువంటి విషయాలలో మనం చేయగలిగితే చేయొచ్చు, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మరి బలహీనులు ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, అదా చేయటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో అనారోగ్యం పాలైవి దేవునికి మహిమ రాకుండా దేవునికి అవమానం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దేవునికి అవమానం వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ధాన్యాలు కొంచెం శాఖాధాన్యాలు తీసుకుని వారి ఉపవాసం ఉన్నట్లుగా మనం అలా ఉండవచ్చు, లేదా ఫుల్ ఫాస్టింగ్ చేయగలిగితే మనం అలా కూడా ఉండవచ్చు. ఏసైలాగా 40 days 40 దినాలు ఆయన ఉన్నట్టుగా మరి ఉండవచ్చు, లేదా శక్తి లేనప్పుడు వాటర్ తీసుకుని ఉండొచ్చు, లేదా డ్రింక్ కొన్ని పానీయాలు తీసుకుని ఉండొచ్చు అని నా ఉద్దేశం. అన్న
అన్న ఉపవాసానికి డాక్టర్ గారు కాబట్టి హెల్త్ కండిషన్ ప్రకారంగా మీరు చేయొచ్చు, దాని ఏమంటారు పూర్తిగా చేయొచ్చు, పార్షియల్ గా కూడా చేయొచ్చు అని కొన్ని విషయాలు మాట్లాడారు. మేతాలు మాట్లాడండి. టీం సభ్యులు
ప్రయత్నాడన్నా, ఉపవాసం అంటే దేవునికి సమీపముగా అంటే దేవునికి దగ్గరగా నివసించడము అని అర్థం వస్తుంది. కాబట్టి అంటే ఎక్కువసేపు ప్రేయర్ లో గడపాలి, లేదా ఆ ఉపవాసం ఉన్నంత టైం ప్రేయర్ లో గడపాలి, ఇతర పనులకు అంటే లేదా తినడానికి గాని తాగడానికి గాని టైం ఇవ్వకూడదు అన్న ఉద్దేశంలో అన్నట్టుగా నేను అర్థం చేసుకుంటూ ఏమి తినద్దు అని అనుకుంటున్నాను.
ఏమి తినద్దు అంటూనే ఉపవాసానికి చక్కటి డెఫినేషన్ స్రవంతి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. తన ఏమంటుందంటే ఉపవాసము అంటే సహవాసము, దేవునితో సహవాసం చేయటము, ఆ దేవునితో సమయం గడపటం, మిగతా పనులన్నీ పక్కన పెట్టుకుని అన్నపానాల్లో ఆనందించటం, వంట వార్పుల్లో బిజీ అయిపోవడం కూడా పక్కన పెట్టుకుని ఆయనతో సహవాసం చేయటం అని కూడా తను మాట్లాడుతుంది. బాగుంది.
వందనాలు సార్.
శామ్యూయల్
మేడం గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను సార్. దేవుని అంటే మనం ఉన్నటువంటి పనుల్లో వాటికంటే దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ దేవునితో గడపడం. ఇప్పుడు ఈ ఫుడ్ అవంతా చెప్పారు కాబట్టి డాక్టర్ సార్ చెప్పినట్లు అది వాళ్ళ పరిస్థితిని బట్టి ఫాలో అవడం అది ప్రయోజనకరం సార్. కాంటెక్స్ట్ నుంచి అంటే అక్కడ ఉపవాసం అనేది దేవునికి మెప్పు మనుషులు మెప్పు ఉన్న రెండు దాని మీద మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ బయటకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కాదు, కానీ దేవునితో కనెక్షన్ దేవుడు చూసేటట్లు ఉండడం అనేది నేను చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్.
బాగుంది. తను డాక్టర్ ప్రదీప్ గారితో ఆహార నియమాల దగ్గర ఏకీభవించాడు, డాక్టర్ శ్రవంతి తోటి దేవునితో గడపటమే ప్రధాన లక్ష్యం అన్న విషయం మీద కూడా తను ఏకీభవించాడు. అట్లాగే మనుషులు కనిపించకుండా దేవుడు కనిపించేటట్లుగా చేయటం కాంటెక్స్ట్ అని కూడా చెప్పాడు. బాగుంది సామ్య. ఇంకేమైనా టీం సభ్యులు మాట్లాడతారా ఉపవాసం మీద? నిజంగా మీరు బ్రాడ్ మైండ్ తో మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఈ చాట్ బాక్స్ లో కూడా చాలా విషయాలు డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. అందులో స్టీఫెన్ యెషయా గ్రంథ 58:6 కోట్ చేసి, నుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడ్డ వారిని విడిపించుటయు, ప్రతీకాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని దేవుడు ఇది నేను చెప్పిన ఉపవాసం అని అంటున్నాడు అన్న మాట రాడికల్ గా ఉండే వచనాన్ని తను కోట్ చేశాడు. బాలస్వామి యోవేలు గ్రంథం 2:12-14 వచనాలు కోట్ చేసి, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి, దేవుడు ఆయన వద్దకి రమ్మని పిలుస్తున్నప్పుడు ఉపవాసంతో రమ్మని పిలుస్తున్నాడు. తర్వాత ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించను అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. ఆ మాట కూడా తను బాలసాం కోట్ చేశాడు. మల్లారెడ్డి గారు అంటారు, ఆహార్యానికి బదులుగా దేవునితో సహవాసం చేయటం అని అంటారు. ఈ నందారావు గారు ఏమంటారంటే, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా పరలోకంలో ఉండట అని విన్నామండి అని అంటాడు ఆయన. స్వామి రాచకొండ ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏమి తినకూడదు అని అంటున్నాడు. ఆశీర్వాదం గారు ఉపవాసం అంటే ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. స్వామి అంటాడు, ఎందుకు ఏమి తినకూడదు అన్నానంటే ఉపవాసం అంటేనే ఏమి తీసుకోకపోవడం అని అంటాడు. స్వాతి గంగాధర్ గారు, ఇస్లాం సహోదరులు వారి నోట్లో లాలాజలం కూడా తీసుకోరు, అది కఠినమైన ఉపవాసము. తల అంటుకుని ముఖం కడుక్కొని రహస్య మందు దేవునికి ప్రార్థన చేయాలి. ఆహార పదార్థాలు తినేవారికి దేవుడే తగిన జీతం ఇస్తాడు. ఓహో. సందీప్ అంటాడు, 58:6 అదే 58:6 స్టీఫెన్ కోట్ చేసిన దాన్ని కోట్ చేసి 58:7 కోట్ చేశాడు. పైగా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖం తప్పింపుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను చేర్చుకోవటము అది నువ్వు చేయాలి. వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చుటయు, ఇదేమి కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అలా చేస్తే నీకు మేలు కలుగుతుంది అన్న మాటలు కోట్ చేశాడు. బాగున్నాయి, బాగా మాట్లాడుతున్నారు. విక్రపాల్ అంటాడు, ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు తాగి ఉండొచ్చు, ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి అని అంటాడు. సుధాకర్ గారు అంటారు, ఆత్మ ప్రాణ శరీరము నుండి వేరవుతూ ప్రభుతో గడపటం, ఆత్మ ప్రాణ శరీరం నుంచి వేరవుతూ ప్రభుతో గడపటం, ఏదో కొంచెం ఆలోచించాలి. స్వరూపరాణి గారు, పిఆర్ఎండ్ఆర్డి, ఉపవాసం అన్నది ఎవరికి తెలియకూడదు, దేవునితో ఉండటం, దేవుడు మన ప్రార్థన ఆలకించులాగిన ప్రార్థన ఉండటం. నవీన, ఉపవాసం ఉండటం వలన శరీరం క్షీణించి ఆత్మ బలపడాలి అంటే ఆహారం తీసుకోకుండా ఉంటే బెటర్. ఓకే. అలాగే స్వామి యోనా 3:10 కోట్ చేస్తున్నాడు, నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ప్రశాంత్ అంటాడు, 40 అతడు 40 రెయిం బగల్ యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, అంతలో ఆయన ఆ నిబంధన వాక్యాలనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశాడు. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనపడి ఆత్మ బలపడుతుంది. ప్రశాంత్ అంటాడు, మోషే 40 దినాలు ఎలా నీళ్లు కూడా తాగకుండా ఉండగలిగారు అని ఆయన ప్రశ్న. విక్రపాల్ అంటాడు, అది ఎందుకు వచ్చేసో. సంగారాణి గారు అంటారు, యేసు పెండ్లు కుమారుడు తమతో ఉన్న కాలమున పెండ్లు ఇంటి వారు ఉపవాసం చేయదగున పెండ్లు కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలం ఉపవాసం చేయదగదు గాని పెండ్లు కుమారుడు లేని కాలంలో చేస్తారని తర్వాత వాక్యం ఉంటుంది. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఓకే, మీరు రిఫరెన్స్ బైబుల్లోకి వెళ్ళి కొడతా ఉంటే చాలా వస్తాయి. అందుకోసం మనం ఇక్కడ ఉపవాసం మీద ఎలాబరేట్ గా స్టడీ చేసేది కాదు, కానీ కొంత మాట్లాడుకోవడం అవసరం. అయితే యెషయా గ్రంథ 58లో ఉన్న మాటలు మనల్ని కొంచెం బ్రాడ్ మైండ్ లో తీసుకెళ్తాయి కాబట్టి అదే వాళ్ళు మీరు మాట్లాడచ్చు, టీమ్స్ లో మీరు మాట్లాడచ్చు.
అనేటువంటి వాక్యం మన యశగ్రంథంలో 50వ అధ్యాయంలో కోట్ చేస్తూ, అంటే మనము ఉపవాసం నుండి ఎక్కువ ఉపవాసం అనేది మనము నశించేటువంటి ఆత్మల పట్ల భారం కలిగి ఆత్మల సంపాదన కోసం చేయాలనేది, ఉపవాసించి ఎక్కువ దానికోసమే చేయాలనేది నా ఉద్దేశం. యేసు ప్రభుల వారు కూడా అందుకోసమే చేశారనేది నా ఉద్దేశం.
బాగుంది. ఉపవాసం ఉండేది పరిచర్య బాగా చేయాలి, మిగతా వాళ్ళ రక్షణలోకి నడిపించాలి దానికోసము అని అంటాడన్న. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా, జ్ఞాపకం చేస్తారా?
ప్రజలు సార్
శేఖర్
సార్, ఉపవాసం అనేది అంటే అక్కడ వద్దు ఇవి చేస్తే చాలు అదే ఉపవాసము అని 58లోన అంటే 6-7 వచనాల్లో ఉన్నారు సార్. అంటే ఉపవాసం చేయొద్దు అని కొంతమంది అంటారు అనేది కూడా ప్రశ్నే కదా సార్. సార్ అంటే ఇప్పుడు మరి యేసుప్రభు వారు అయితే ఉపవాసం చేస్తారు, చేశారు, ఉపవాసం గురించి మాట్లాడారు కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఉన్నదనేదే నా యొక్క భావన సార్. ఎందుకంటే 18వ వచనంలోన అంటే 17వ వచనంలోన రెండు అంటే 3వ లైన్లో ఉన్నారు సార్. అంటే ఉపవాసము చేయనప్పుడు అంటే చేసేటప్పుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పారు కాబట్టి అంటే ఉపవాసం అప్పటికి చేస్తున్నారు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో అంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా చేస్తారు, నా శిష్యులు పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజులు వస్తాయి అప్పుడు ఉపవాసం చేస్తారు అంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా ఉపవాసం ఉన్నది. అలాగే మన పాస్ట్ లో కూడా ఉపవాసం ఉన్నది అనే సార్. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో దగ్గరగా ఉంటూ ప్రార్థన చేయడం సార్. మనల్ని మనం నలగొట్టుకునే దాంట్లో ఇది ఒక పద్ధతి సార్. అక్కడ ఏంటంటే ఆహారం తీసుకోకూడదు అనేదే మనకు 16, 17, 18 వచనాల్లో మనకు ఉన్నారు సార్. వాళ్ళు వారి యొక్క ముఖాలను వికారం చేసుకుంటారు, అంటే ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు నీరసంగా కనిపిస్తారు, మీరు అలా ఉండొద్దు అని అన్నారు సార్. అంటే ఉపవాసం అనేది మనల్ని నలగొట్టుకుంటూ ఆయన సన్నిధికుంటూ అంటే దగ్గరగా ఉంటూ ఆయన చెప్పిన పనులు చేయడము అనేది 58వ అధ్యాయం అంటే యెషయా గ్రంథంలో ఉన్న ఆయన అంటే ఆయన కార్యాలు చేయడము అనేది ఒక ఉదాహరణగా తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్.
బాగుంది. శాంత కుమారమ్మ, మీ ప్రశ్నకు చాలా మంది చాలా సమాధానాలు చెప్తూ వచ్చారు, మీకేమైనా స్పష్టత వచ్చిందా? దాన్ని బట్టి మేము డిస్కస్ చేయాలా లేదా ముందుకెళ్ళాలా డిసైడ్ అవుతాం.
ఓకే అండి, చాలా వరకు కరెక్ట్ గా అన్ని విషయాల్లో ఇవన్నీ చూసినప్పుడు మీరు డిస్కస్ చేసింది చాలా అప్రోప్రియేట్ గా ఉన్నాయని అనిపించింది. యాక్చువల్గా ఈ ఉపవాసం అనేది ఇదొక దేవుడు మనకు ఒక మాదిరిగా ఇది ఒక క్రమశిక్షణ లాగా ఆధ్యాత్మిక ఉద్దేశాలన్నీ నెరవేర్చాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అలాంటప్పుడు మనము మన శరీరాలకు ఆహారముని దూరాన్ని చేసుకుని మనము దేవునితో పోరాడినప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు అవి మనకు నెరవేరుస్తాడనేటటువంటి ఆ యొక్క అభిప్రాయంతోనే ఈ ఉపవాస ప్రార్థన చేస్తాం. కాబట్టి మనము ఏమి తీసుకోకుండా ఉన్న ఒక్కరోజైనా దేవునికి అతి సమీపంలో మనము గడపాలనేది అని వీరందరు చెప్పిన దానికి కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఎస్తేరు కూడా అలాగే చేశారు. ఎస్తేరు తర్వాత మోషే గారు తర్వాత యేసు ప్రభు గారు కూడా అలాగే చేశారు. కాబట్టి మనం అది ఒక మాదిరిగా మనం తీసుకొని మన యొక్క ఆధ్యాత్మిక ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఒక క్రమశిక్షణతో ఏమి తీసుకోకుండా దేవునితో పోరాడికెళ్ళాలి అనేది అని నేను అనుకున్నానండి. వీరందరు కూడా ఆ విధంగానే అప్రోప్రియేట్ గానే దానికి ఆన్సర్ చేశారు. నేను ఎక్కిపోతున్నాను సార్.
జనరల్ గా ఉపవాసం మనం ఈ శుక్రవారం డిస్కషన్ వచ్చింది కాబట్టి శుక్రవారం ఉపవాస ప్రార్థన 12:00 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే ఉదయకాలం టిఫిన్ చేయం, టిఫిన్ స్కిప్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేస్తాం. ఈ 2 పూట్ల భోజనం చేయకుండా మనం ఉదయం నుంచి సమయం దొరికితే వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సహవాస ప్రార్థనలో పాల్గొనాలి. ఆఫ్టర్ ఫాస్టింగ్ ప్రేయర్ మీరు లంచ్ తీసుకోవచ్చు, అంటే లంచ్ డిలే చేస్తాం, మార్నింగ్ టిఫిన్ డిలే, టిఫిన్ స్కిప్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ డిలే చేస్తాం. ఉపవాసం మనం ఎప్పుడు చేస్తున్నాం అన్న మాట దగ్గర వారానికి ఒక రోజు పెట్టుకొని సమయాన్ని పెట్టుకొని సహవాసంగా ప్రార్థన చేయడానికి ప్రేయర్ ఏదన్నా పెట్టుకొని చేస్తున్నాం. తర్వాత ఉపవాసం ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం, మనకి లాభాలు కలగాలి, మనకు మేలు కలగాలి, మన అవసరాలు తీరాలి, మన ఇబ్బందులు పోవాలి, ఇవేవి మన ఉపవాస ప్రార్థనలో ఉండవు. మన ఉపవాస ప్రార్థనలో స్తుతిస్తాం, ప్రాముఖ్యంగా గత వారం జరిగిన పరిచర్య అంతటిని బట్టి స్తుతిస్తాం. ఈ వారం జరగాల్సిన పరిచర్య కొరకు ప్రభు సన్నిధిలో ఆయన పరిచర్య జరగడం కొరకు మనం ప్రార్థన చేస్తాం. అట్లాగే ఈ వారం పరిచర్య కొరకు మనం ప్రార్థన చేస్తాం. రెండోది భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాం, మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత జిల్లాలో ప్రార్థన చేసేటప్పుడు మీ జిల్లా సహవాసం బలపడాలి, మీ జిల్లా రక్షించబడాలి, మీ జిల్లాలో ఇతర శాఖల్లో కూడా ప్రార్థనా బృందాలు కట్టబడాలి అన్నది మీరు ప్రేరేదండాగా కలిగి ఉండాలని మనం గైడ్ చేస్తాం. ఇది మన ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్న విధానం. ఇక్కడ ఇలా జరగకపోతే మీరు ఇలా చేయడం పెట్టుకున్న విషయాలు. ఇక్కడ మనం చేస్తున్నాం కానండి వాక్య ప్రకారంగా మనం చేయట్లేదు అని మీరు కనిపించినా, లేదా వాక్యానుసారంగానే చేస్తున్నాం అనిపించినా మీరు మాట్లాడవచ్చు. మనం రెగ్యులర్ గా చేస్తున్న పని ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి ఈ ప్రశ్న దగ్గర నేను ఈ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రెండు, స్థానిక సంఘాల్లో మనం కాకుండా బయట సంఘాల్లో ఉపవాసాలు వాక్యానుసారంగానే చేస్తున్నారా, ఏమైనా మిస్ అయ్యారా అన్నది కూడా మీరు మాట్లాడచ్చు. మనం ఏమైనా మిస్ అయ్యావా, వాక్యాన్ని దాటి వెళ్తున్నావా మాట్లాడండి. స్థానిక సంఘాలు ఏమైనా వాక్యాన్ని దాటి వెళ్తున్నాయా మాట్లాడండి. ప్రదీప్ అన్న మాట్లాడండి.
కొన్ని కొన్ని సంఘాలలో ఉపవాసం అంటే ఉదాహరణకి ఆహారం మానుతున్నారన్న, మిగతా అన్నం వరకే తీసుకోరు, అన్నం అంటే రైస్ తీసుకోరు, మిగతా టిఫిన్ చేస్తారు. వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం క్యాల్కులేట్ చేస్తే ఆ రైస్ కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటా ఉంటారు కొంతమంది. సో అది ఉపవాసం అనుకుంటా ఉంటారు. రెండవది, కొంతమంది ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం మాత్రం తీసుకోకుండానే ఉండి ప్రార్థనలో ఎక్కువసేపు గడపకుండా ఉపవాసం అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కొంతమంది బుధవారం ఉంటాను, శుక్రవారం ఉంటాను, శనివారం ఉంటాను అని ఒక నియమకాలాలు పెట్టుకుని ప్రేయర్లో గడపకుండా అది కూడా ఉపవాసం అనుకుంటా ఉంటారన్న, అది తప్పని నా ఉద్దేశం.
ఎక్కువ క్యాలరీస్ లిక్విడ్ రూపంలో తీసేసుకుంటున్నారు, అది తప్పు అని ప్రదీప్ గారి అబ్జర్వేషన్. రెండు, ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థనలో గడపరు, ప్రభుత్వం గడపరు, అది కూడా బయట జరుగుతూ ఉంది, అది తప్పు. చాలా స్పష్టంగా అన్న మాట్లాడారు. అలాగా మీరు మనం చేసేది లేదా మీరు చేసేది లేదా ఎస్ఎఫ్జీలో చేస్తుంది లేదా స్థానిక సంఘాల్లో చేస్తుంది, మనం డిస్కస్ చేస్తున్న డిస్కషన్ ప్రకారంగానే ఉన్నాయా లేదా అన్నది మీరు మాట్లాడగలిగితే నెక్స్ట్ దిద్దుబాటు చేసుకోవడానికి మనకు ఒక గ్రహింపు వస్తుంది.
సార్ వందనాలు సార్. అంటే ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఒక శాఖడు చెప్పాడు సార్, ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ అన్నప్పుడు ఏం చేస్తారంటే అంటే ఆ పూటకి ఎంత భోజనానికి ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ తీసి పక్కన పెట్టేస్తారు. ఆ అమౌంట్ పక్కన తీసి పెట్టేసి దాన్ని ఇతరులకు వాడడం, మినిస్ట్రీకి వాడడం అలా చేస్తారు అనేసి ఆయన చెప్పిన సాక్ష్యం ఉన్నాను సార్. వేరైతే ఐడియా లేదు, నాకెందుకు అది బాగా అనిపించింది. ఇది యశాయ గ్రంథం 58లో కూడా ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టడం, సో దీనికి నాకు రిలేటెడ్ గా అనిపించింది సార్.
బాగుంది, నేను బాగుంది. మామూలుగా ఒక పూట మనం భోజనానికి ఎంత అవుతుంది అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు అవుతుంది అనుకోవాలి. ఆ 100 రూపాయలు పక్కకు తీసి ఆయన ఏం చేస్తున్నాడు నాకు తెలియదు కానీ, నీకెందుకు బాగా నచ్చింది నాకు తెలియదు కానీ, ఇష్యా 58లో ఆ పూట నువ్వు తినే తిండికి ఎంత ఖర్చు అవుతుందో అది పెట్టు అని లిమిట్ చేసుకోవడం సరిపోతుంది అని నేను అనుకోవట్లేదు. మీతో మాట్లాడండి. ఇక్కడ స్వామి అంటాడు, సంఘాల ఉపవాస ప్రార్థన పోస్టర్లు వేస్తారు, ఈరోజు సంఘంలో ఉపవాస ప్రార్థన అనౌన్స్ చేస్తారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నాడు. ఓకే, చాలా మంది జాన్ మార్క్ గారు అంటారు, చాలా మంది ఉపవాసం అని దేవుని సన్నిధిలో గడపరు, వారి వారి డ్యూటీస్కి వెళ్తారు, భోజనం మాత్రమే చేయరు, వాళ్ళ పనులే చేసుకుంటా ఉంటారు, భోజనం మాత్రమే చేయరు అని అంటున్నారు. అది కూడా సరైనది కాదు అని ఆయన రిమార్క్స్. సరే ముందుకెళ్దాం, ఏదైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. ఉపవాసాలు ఇప్పుడు ఎలా చేస్తున్నారు, అది మీరు ఎలా చేస్తున్నారు, మీ సహవాసాలు ఎలా జరుగుతుంది, మీ స్థానిక సంఘాల్లో ఎలా జరుగుతుంది, వాక్య ప్రకారంగానే ఉందా, వాక్యాన్ని దాటి వెళ్తున్నారా, అది ప్రశ్న. మోర్ ఓవర్ నేను ఉన్న ఆబ్జర్వేషన్ ఏంటంటే ఉపవాస ప్రార్థనల్లో వాళ్ళ ఇలాగే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కొరకు ఉపవాసం ఉండటం, వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థన చేయటం అన్నది పెట్టుకొని ఎక్కువ మంది ఉపవాసాలు ఉంటున్నారు. అంటే వాళ్ళ మొక్కులు, వాళ్ళ కోరికలు, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ బిజీ పనులు, మా ఉపవాసం ఉంటే ఈ వారు ఈ పని అవుతుంది, అది ఏ కోసాన వాక్యానుసారమైంది కాదు. నీ ఉపవాసం నీ పాపాలకు పశ్చాత్తాపం, నీ ఉపవాసం నీ దేవుడితో సమయం గడపటం, నీ ఉపవాసం మిగతా వాళ్ళని రక్షణలోకి నడిపించటం అది ఉంది తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేసే ఉపవాసం అది వాక్యానుసారమైంది అయితే కాదు అని నేను అనుకుంటాను. ప్రవీణ్ సిద్దిపేట నుంచి అంటాడు, ఉపవాస ప్రార్థనలో మన కోసం కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఓకే, మల్లారి డాక్టర్ గారు అంటారు, దాన ధర్మాలు సరిపోవు, ఆచారంగా చేయడం కాదు, దేవుని చిత్తం చేయాలి. ఉపవాస ప్రార్థన దేవుని చిత్తం చేయడం కొరకు ఉపవాసం మనం కనిపెట్టి దేవుని చిత్తం చేయడానికి సిద్ధపడటం అని అంటారు. బాగుంది. ఇక్కడ మనుషులు కనబడకుండా వ్యక్తిగతంగా చేయమని అన్నారు. కాబట్టి సంఘము సహవాసము సంఘ ఆరాధన సార్ ఏదో అడిగే ప్రశ్న కొంచెం స్పష్టంగా అడగండి. స్వాతి గంగాధర్ గారు అంట, ఉపవాసం అంటే ఆహార పదార్థాల విషయంలో మాత్రమే కాదు పాపం విషయంలో కూడా ఉపవాసం ఉండాలి. పాపం విషయంలో ఉపవాసం అంటే అర్థం కాదు, అంటే పాపం ఉపవాసం మనం ఏం చేస్తాం 3 గంటలు చేస్తాం, లేదా పూట చేస్తాం, ఒక రోజు చేస్తాం, నెక్స్ట్ డే మళ్ళా యాజ్ యూజువల్ గా చేస్తాం. మీరన్న భాష ఎట్లా ఉందంటే ఒకరోజు పాపం చేయడం మానేయండి, తర్వాత రోజు మళ్ళా పాపం చేయండి అన్నట్టుగా కూడా అనిపించింది. అందుకే పాప విషయంలో ఉపవాసం అంటే కొంచెం అర్థం కావట్లా. సంఘాల్లో వాక్య ప్రకారంగా చేయరు, చెప్పడం వరకే చెప్తారు అని అంటది కళ్యాణ్ ప్రసాద్ గారు. ఈయన విప్లవకారుడు సురేష్ వయ్యూరు, ఉపవాసం అనేది ఆజ్ఞగా ఎక్కడైనా చెప్పబడిందా, అది ఆయన ప్రశ్న. ఓకే, సన్నీ జోసెఫ్ అంటాడు, హిస్కియా తన ఆయుష్ కొరకు ఉపవాసం ఉన్నాడు కదా, ఏదో వాక్యం ఎక్కడుందో పంపించు బాబు, హిస్కియా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయుష్కాలం పొడిగించబడిందని ఎక్కడుందో పంపించు. రైట్, మీరు ఆలోచిస్తున్నారు, మీరు స్టడీ చేస్తున్నారు, ఉపవాసం చెయ్యండి అని ఆజ్ఞగా ఎక్కడా లేదు, ఇది ఆజ్ఞ అని కూడా మనం మాట్లాడడం లేదు. ఇది పాత నిబంధనలో చేశారు, కొత్త నిబంధనలో చేశారు, యేసయ్య చేశాడు, అపోస్తులు పౌలు ఉపవాసం ఉన్నాడు. ఇది ఖచ్చితంగా చేశారు, ఖచ్చితంగా చెయ్యాలి అని ఉందా అంటే చెయ్యాలి అని కనిపిస్తుందా అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బోధలో ఎలా కనబడుతుంది, మీరు ఉపవాసం చేయనప్పుడు ఆయన ఏమైనా చేయొద్దు అన్నాడా, చేయమనే అంటున్నాడు. దాంట్లో సవరింపు చెప్తున్నాడు ఆయన, ఉపవాసమే వద్దు అని కాదు కదా, అది మీరు ఆలోచించారు.
సార్ వందనాలు సార్. మార్క్స్ వార్త 9లో శిష్యులు దెయ్యాలను వెళ్ళగొట్టని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు కోడ్ చేస్తారు. ఇది పోవడానికి కారణమైన వాళ్ళు డౌట్ అడిగితే అది ప్రార్థన వలన ఫుట్నోట్ లో ఉపవాసం వలన కూర్చోబడి ఉంటారు. అయితే దెయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించుకుని వెళ్లాలనేసి అర్థం చేసుకోలేట్లు సార్. అంటే ఇందాక యూర్ బ్రదర్ అన్నారు కదా, సో ఇది ఫాలో అవ్వాలనేసి
స్వస్థతల దగ్గర ఉపవాస ప్రార్థన వల్ల ఇది పోతుంది అని కోట్ చేసిన విషయాన్ని సామ్యూయేలు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు అన్న మాట దగ్గర అది ఉంది. సన్నీ జోసెఫ్ ఎంత తలతెక్కగా రిఫరెన్స్ పెట్టాడంటే ప్రార్థన చేశాడు హిజ్కియా, నీకు అక్కడ ఉపవాసం అని రాయబడిందా అని అడుగుతున్నాను, మళ్ళా రిఫరెన్స్ పంపించి చదువుకో అంటే ఎట్లాగా, అక్కడ లేదు, నువ్వు చదువుకో అక్కడ ఏముందో. ఓకే ముందుకెళ్దాం మరి. ఈ సందీప్ అపోస్తలు 13:2 అంత్యోకయ సంఘం వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేస్తున్నారు అన్న విషయాన్ని కోట్ చేశారు. బాగుంది. అశోక్ కుమార్ చక్కగా ఏంటంటే ఉపవాసం అనేది ఒక ఆత్మీయ సాధన, అది తప్పనిసరి ఆజ్ఞ కాదు. బాగుంటది. మన ముందుకెళ్దాం. ఇక్కడ శాంతకుమార్ అమ్మ ప్రశ్నకు చాలా డిస్కస్ చేసాము, చాలు, మరలా వచ్చినప్పుడు చూద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
సార్ వందనాలు సార్.
జామ్యం
7వ వాక్యంలో సార్, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనం వినబడునని వారు తలంచుకున్నారు, మీరు వారి వలె ఉండకూడదు. అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదనే ఎట్లా సార్? లేకపోతే అడిగింది
వాస్తవానికి ఇక్కడ 3 చోట్ల కూడా ఎలా వద్దు అన్నాడు, దాన్ని కోట్ చేయడం కొరకు నేను తీసుకున్నాను. ప్రార్థన మీద నెక్స్ట్ స్టడీలో ఎక్కువ మనం చేస్తాం 2 డేస్, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అందులో నువ్వు వేషధారణ కొరకు అడిగితే అడిగి కానీ ప్రార్థన కొరకు నెక్స్ట్ 2 డేస్, నెక్స్ట్ వీక్ 2 డేస్ చూద్దాం. ఇప్పుడు అందులోకి వెళ్ళదు.
అలాగే సార్.
ఇంకేమైనా మీకు అర్థం కాని విషయాలు ఉన్నాయా? సరే, మీరు మాట్లాడడం లేదు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాల్లో రిపీటెడ్ గా మనకు కనిపిస్తుంది వేషధారుల వలె ఉండొద్దు అన్న మాట కనబడుతుంది. సో ఇక్కడేమైనా వేషధారణ మీద మీరేమైనా మాట్లాడతారా? వేషధారి అని ఎలా ఎవరిన వచ్చు, వేషధారి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ ప్యాసేజ్ లోంచి ఏమన్నా మీరు ఐడెంటిఫై చేస్తే కొంత బెటర్ గా ఉంటారు.
కొన్ని సంఘాల్లో మామూలుగా పాంప్లెట్స్ కొట్టించి ఉపవాసం అని చెప్పేసి తల మీద బూర్ద పోసుకున్నట్టుగా పోస్టర్స్ వేసి ఎక్స్పోజింగ్ మైండ్ తో పెడుతున్నారన్న, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
అది పాత నిబంధనలో ఉంది, అట్లాగే ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా గోనుపట్ట బూడిద గతంలో ఒక ఆయన చల్లుకునేవాడు, ఇప్పుడు ఎందుకు ఆయన సూటు బూట్లోకి వెళ్ళిపోయాడు, అప్పుడేం అర్థం కాలేదు, ఇప్పుడేం అర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ అది కరెక్ట్ కాదు అని ప్రదీప్ అని అంటాడు. బాగుంది. ఇక అది అయిపోయింది, ఉపవాసం అయిపోయింది, ఉపవాసం కప్పులు స్టాప్ పెట్టండి. ఇక్కడ మనం వేషధారణ మీద మాట్లాడండి, వేషధారి లక్షణాలు ఇక్కడ ఏమైనా ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే నేనేమన్నా నటిస్తున్నానా, నేనేమైనా వేషధారిగా ఉన్నానా అని మనం చెక్ చేసుకోవడానికి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకోసం కొంచెం మీరు ఆలోచించండి.
సార్ ప్రైజ్లాడు సార్.
వెంకన్న గారు ప్రయత్నాడు
సార్. వేషధారణ అంటే పైకి భక్తి కనపరిచి దాని శక్తి లేని వారు వేషధారణ అంటారు సార్.
పైకి భక్తి కనపరుస్తారు దాని శక్తి లేని వారు. ఆ శక్తి లేని వారు అన్న మాట అర్థం కాలేదు, కొంచెం వివరించండి.
అంటే దేవునికి దగ్గరగా ఉండకుండా, దేవునితో సహవాసం చేయకుండా పైకి మాత్రమే కనపడే విధంగా ఉండేవారు సార్.
దీన్ని ఎలా అనొచ్చేమో, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం లేదు, బయటికి మాత్రం చూపిస్తున్నారు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? వెంకన్న గారు చక్కటి విషయం జ్ఞాపకం చేశారు. వేషధారి లక్షణాలు మాట్లాడండి. మల్లారెడ్డి గారు ఏమంటారంటే, యాక్షన్ వద్దు, రియాలిటీలో ఉండండి. సో యాక్షన్ చేస్తారు, రియాలిటీ అది కాదు. వెంకన్న గారు చెప్పింది, మల్లారెడ్డి గారు చెప్పింది ఒకలాగా ఉన్నాయి, బాగున్నాయి. శాంతకుమార్ అమ్మ మాట్లాడండి.
సార్, దేవుని మన పేరుతో వాళ్ళ సొంత ఘనత కోసం చేస్తారు, అదొక లక్షణం అండి వేషధారులకు.
మరలా రిపీట్ చేయడమ్మా.
వేషధారుల లక్షణంలో ఒకటి ఏంటంటే, దేవునికి మహిమ వస్తుంది అని చెబుతూ యాక్చువల్ గా నిజానికి ఆ విధంగా దేవుని మహిమపరిచే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఘనత కోసం చేస్తారని
ఎలా అనొచ్చేమో. వాళ్ళు మాటల్లోనేమో దేవుని కోసం చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం వాళ్ళ కొరకే చేస్తారు. ఇక్కడ వ్యత్యాసం ఉంది. మాటల్లో చూపించేదేమో దేవుడి కోసం అంటున్నారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. ఇది కూడా బాగుంది. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం మనసులో ఒకటి, మాటల్లో ఒకటి చూపించటం, రెండు లక్షణాలు బాగున్నాయి. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? పర్సనల్ లైఫ్ ఒకటి, పబ్లిక్ లో చూపించేది ఒకటి. చెప్పేది చేయరు.
పర్సనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటది, పబ్లిక్ లైఫ్ వేరేగా ఉంటది, అంతేనా నువ్వు చెప్పేది?
అవును సార్. పబ్లిక్ లో ఇంకా లేని దాన్ని అక్కడ ఎక్స్పోజ్ చేస్తారు, కానీ పర్సనల్ గా మాత్రం అట్లాంటిది అప్లికేషన్ ఉండదు. చెప్పేది ఒకటి, తర్వాత చేయరు దాన్ని. ఇతరులు చెప్తా ఉంటారు కానీ వాళ్ళు చేయరు, డ్రామాలు వేస్తారండి.
ఇక్కడ బెటర్ ఏంటంటే, మనకున్న మూడు ప్యాసేజుల్లో వాళ్ళ ప్రస్తావన ఉంది, దాని మీద స్టిక్ అనేవి మాట్లాడితే ఇంకా మనం ప్యాసేజ్ కి న్యాయం చేస్తుందని అవుతాం. సో ఉపవాసం దగ్గర వేషధారణలో పట్టుకోండి, ప్రార్థన దగ్గర వేషధారణ పట్టుకోండి, తర్వాత ధర్మం దగ్గర వేషధారణ పట్టుకోండి, ఈ మూడింటికి న్యాయం చేసి అప్పుడు బయటకు వెళ్ళండి. దీన్ని టచ్ చేయట్లేదు మీరు అసలు, అది నేను అక్కడ జ్ఞాపకం చేస్తున్నా.
ప్రజలట్ సార్. సార్, ఇప్పుడు యేసుప్రభువారు కొండ మీద ప్రసంగం చేసే సమయానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం సార్. ఎందుకంటే అప్పుడున్న పరిచయలు గాని, శాస్త్రులు గాని, అప్పుడున్న బోధకులు గాని ఎక్కువగా వేషధారణ మీదే వారి యొక్క ఇది ఉన్నది సార్, అంటే వాళ్ళ యొక్క స్టాండ్. ఎందుకంటే వాళ్ళు సమాజ మందిరాల్లో మూలలు, అంటే ఈ యొక్క ఓపెన్ ప్లేస్ లో వారి యొక్క గొప్పల గురించే ఎక్కువ చేస్తున్నారు. ఇది అక్షరార్థంగా మీరు ఎలాగే చేయాలి ఎలాగే చేయాలి అన్నట్టుగా, అసలైన ఉపవాసానికి కాకుండా, అసలైన ధర్మ కార్యాలకు కాకుండా, వారి సొంత ప్రయోజనాలు లేదా వారు కొద్ది హై అటు కొద్ది అంటే ఎక్కువ అవడానికి, అంటే హెచ్చించబడడానికి ఈ విధంగా చేస్తున్నారు సార్. అందుకనే వాటిని ఎక్కువగా నొక్కి చెప్పారు సార్. ఎందుకంటే ప్రసంగం అయిపోయిన వెంటనే వాళ్ళు ఎంటర్ అవుతుంటారు సార్ మధ్య మధ్యలో, ప్రతిదానికి వ్యతిరేకంగా, యేసు ప్రభు మీద వ్యతిరేకంగా చేసినప్పుడు 23 అధ్యాయంలో ఎక్కువగా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా అని ఎక్కువ వేషధారణ గురించే మాట్లాడుతుంటారు సార్. వాళ్ళని కొద్ది టార్గెట్ చేస్తూ మీరు ఇలా కాదు
జనరల్ గా ఏం చేయాలంటే, నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వాలి, లేకపోతే ఇది అయ్యే పని కాదు. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు అనుకో, మాకు అర్థం కాలేదనుకో, ఎక్స్ప్లెయిన్ చేయమంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు మొత్తం చెప్తా
కూర్చున్నా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అని సార్.
అప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన సమయానికి అక్కడున్న భక్తి చేసే వాళ్ళు వేషధారణలో ఉన్నారు. ప్రశ్న ఏంటి, వేషధారి లక్షణాలు ఈ ప్యాసేజ్ లోంచి చెప్పండి, అది మా ప్రశ్న.
అదే సార్, బయటికి భక్తిగా కనిపిస్తూ లోపల మాత్రం వాళ్ళు ఆ విధంగా చేయట్లేదు అనేది అర్థం సార్.
అద్భుతం, అది చెప్పేశారు, రాసుకున్నాము. నువ్వు ప్యాసేజ్ మిస్టేక్ కానీ ఇంకేమైనా ఉంటే యాడ్ చేయి. పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ లో అది ఉండదు, లోపల అది ఉండదు, బయటికి అది ఉన్నట్టుగా నటిస్తారు. ప్రదీప్ అన్న
అన్న ప్రైజ్ లాడ్ అన్న, ప్రస్తుతం సంఘాల్లో కొన్ని కొన్ని అపార్థంగా అర్థం చేసుకునే కొన్ని జరుగుతాయన్నా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి 40 డేస్ ఉపవాసం ఉండాలి, అప్పుడు ఏం చేయకూడదు, ఇట్లా ఉండాలి, కొంతమంది వైట్ డ్రెస్సే వేసుకోవాలి, ఆ యేసు ప్రభు మాలనే ఒకటి కొత్తగా బయలుదేరిందన్న, ఇలాంటివన్నీ చేస్తూ 40 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. అది ఒక ఆచారపరంగా జరుగుతుంది, అది కొంచెం దాన్ని గురించి తెలిస్తే అంటే చెప్తే బాగుంటదన్న. అంటే కొన్ని కొన్ని సంఘాల్లో కూడా
మీరు ఉపవాసం బయటకు రావాలి, ఉపవాసం నుంచి పులి స్టాప్ పెట్టామన్నా మీరు బయటకు రావాలి. ఎందుకంటే మరలా వచ్చినప్పుడు ఇంకా కొంత డిఫరెంట్ గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు తోటి ఈ ప్యాసేజ్ కంక్లూడ్ చేయాలి నేను. ఈ ప్యాసేజ్ ఈ రోజు అప్లికేషన్ తో క్లోజ్ చేయాలి. అందుకోసం దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా లేదు, చాలా సహాయం తీసాము, ఇక చాలు, మిగతా వాటికి న్యాయం చేద్దాం. వేషధారి లక్షణాలు ఈ ప్యాసేజ్ లో ఏం కనిపించే చెప్పండి అన్నాను. అక్కడ కొన్ని మాట్లాడుతున్నారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేకపోతే మనం ముందుకెళ్ళిపోతాం. సామ్య,
ధర్మం చేసేటప్పుడు వాళ్ళు దేవుని మెప్పు కాదు మనుషులకు మెప్పుకోవాలనేసి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే దేవుని పక్కన పెట్టేశారు, అది ఒకటి. అక్కడ వేషధారణ, ఇంకొకటి ప్రార్థన చేసేది కూడా వాళ్ళు వేషధారణగానే చేస్తున్నారు, కాని అది యథార్థంగా లేదు.
అరే స్వామి, నువ్వు అక్కడ ఆగు. ధర్మం చేసేకాడ వేషధారణ దేవుని పక్కన పెట్టేయడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, బోర ఊదిస్తున్నారు. అంటే వేషధారణ లక్షణం ఏంటంటే చేసిన దాన్ని బాగా చెప్పుకుంటారు, పబ్లిసిటీ కోరుకుంటారు అని రాసుకుందాం. ఏమంటావు?
అదే సార్, అదే నేను చెప్పాలనుకుంటుంది. అదే సార్,
అదే రాస్తున్నానులే, వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. ఓకే,
ప్రేయర్ లైఫ్ కూడా, ప్రేయర్ లో కూడా వేషధారణ.
ఏంటి వేషధారణ ప్రేయర్ లో? ఏ వేషధారణ అక్కడ కనిపించింది చూసి చెప్పు.
మనుషులు
కనబడితే మాట్లాడతారు, ఎక్కువగా ఉచ్చరిస్తారన్న వ్యర్థమైన మాటలు.
ఒక్క నిమిషం, ఆయన చెప్పేస్తే తర్వాత మీరు ఎదురుగా ఆయన మధ్యలో ఆపకుండా చెప్పు. ప్రేయర్ లో వేషధారణ ఏం కనిపించింది అక్కడ?
మనుషులకు కనబడాలనేసి చర్చెస్ లో, అంటే సమాజ మందిరాల్లో, వీధుల్లో, పబ్లిక్ ప్లేసెస్ లో చేస్తూ ఉన్నారు. అది మనుషుల మెప్పు కోసం చేస్తున్నారు, కానీ యథార్థంగా చేయట్లేదు.
ఓకే, ధర్మం దగ్గర ఏమో పబ్లిసిటీ కోరుకుంటారు, ప్రేయర్ చేసేటప్పుడు మాత్రం అందరికి కనిపించేలాగా చేస్తారు ప్రార్థన. అది వేషధారణ లక్షణం అంతేనా?
అంతే సార్,
ప్రేయర్ అందరికి కనిపించేలాగా పబ్లిక్ ప్లేస్ లో చేస్తా ఉంటారు. బాగుంది. ఇంకేం కనిపిస్తుంది అప్పుడు వేషధార లక్షణాలు? ప్రదీప్ అన్న మాట రండి.
విస్తరించి మాట్లాడతారన్న, విస్తరించి మాట్లాడటం వల్ల మనవి వినబడినని అనుకుంటారన్న,
అది వేషధార లక్షణమా? అది అన్యజన లక్షణం అన్నాడు కదా అక్కడ.
అవును సార్, 16లో ఇంకోటి కోట్ చేస్తాను
సార్. కోట్ చే
అక్కడ, అంటే దుఃఖముఖులు, అంటే పైగా మనుషులు మెచ్చుకోవాలనేసి ఉపవాసం అనేసి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు సార్. అంటే అక్కడ కూడా యాక్షన్ వేషధారణ సార్.
యాక్షన్ ఏం కాదు, ఉపవాసం ఉన్నాము, అది అందరికి చెప్పాలనుకుంటున్నారు అంతే కదా. ఉపవాసం లేకుండా ముఖం మీద తినిపించుకోవట్లా, ఉపవాసాన్ని బయటకు చూపిస్తారు, ఉపవాసం ఉన్నట్టుగా చెప్పుకుంటారు.
అక్కడ కూడా వేషధారణ ఉంది సార్. ఈ మూడు చోట్ల
ఫాస్టింగ్ ఉన్నట్లు చెప్పుకుంటారు.
థ్యాంక్ యూ సార్.
మనం ప్యాసేజ్ లోంచి వేషధారి లక్షణం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దాన ధర్మాలు పబ్లిసిటీ కోరుకుంటారు, వాళ్ళ ప్రేయర్ లైఫ్ అందరికీ కనిపించేలా చేస్తారు, వాళ్ళ ఫాస్టింగ్ కూడా బయట వాళ్ళకి తెలిసేటట్లుగా ముఖంలో వాళ్ళ ఫాస్టింగ్ చూపిస్తారు. అది వేషధారి లక్షణం అని ఇక్కడ కనిపించింది. ఇంకేమైనా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా? అది కొంచెం ఇది ఎలా ఉంటుంది అంటే మనకి నేను అలాగే ఉన్నాను కదా, నేను వేషధారిని అయితే అని మనకు అనిపిస్తుంది సరిగ్గా చూడగలిగితే. వేషధారి లక్షణాలు కళ్యాణమ్మ ఏమంటదంటే వీళ్ళ కపట భక్తులు అంది. కపట భక్తులు అంటే నటిస్తారు, భక్తి నటిస్తారు, భక్తి ఉండదు భక్తి నటిస్తారు, కపట భక్తులు. మంచి పదం వాడిందమ్మ. ఓకే. అలాగే 23వ అధ్యాయం మత్తయి సువార్త కోట్ చేస్తున్నారు, అక్కడ బాగా తిట్టాడు, బాగా తిట్టాడు ఆయన. 23వ అధ్యాయంలో వేషధారి లక్షణాలు మేబీ ఏమైనా అక్కడ ఒకసారి 23వ అధ్యాయం తిట్టితే వీళ్ళది చాలా బాగుంటది, అక్కడ మనకు చాలా విషయాలు కనిపిస్తుంటది. అక్కడ ఏం లేదు, ఆయన ఒకసారి ఏమన్నా టచ్ చేస్తే టచ్ చేయొచ్చు, కొన్ని వాక్యాలు కోట్ చేస్తున్నారు వీళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 కోట్ చేశారు.
13 నుంచి కూడా ఉంది సార్.
13లో ఏముంది?
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించ.
అక్కడేమో వేషధారణ లేదు, వేషధారి అనే పదం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. అందుకే కొంచెం టైం వేస్ట్ చేయకుండా పాయింట్ కి రా, ఆలోచించు. అక్కడ వేషధారి లక్షణాలు ఏమైనా కనిపిస్తే చెప్పండి. అక్కడ మనవల్ కోట్ చేసింది 27 కోట్ చేశారు. సున్నం కొట్టిన సమాధులు, సమాధి పైకి అందంగా ఉంటది, లోపడేమో కలేబ్రం ఉంటది. సో లోపల ఉన్నదేమో బయట కనిపిస్తుంది, బయట చూస్తే చాలా అందంగా ఉంటది, లోపడేమో కుళ్ళిపోయింది ఉంటది. లోపల ఒకటి బయట ఒకటి, దాన్ని సున్నం కొట్టిన సమాధి అని పోల్చాడు. చాలా చక్కటి పోలిక, ఏసే పోలిక. సమాధి బ్రతుకు సున్నం కొట్టిన సమాధిలా ఉంటారు, బాగుంది. అలా ఏమైనా చూడండి అక్కడ ఏమైనా ఉన్నాయా లక్షణాలు.
సార్ 25 నుంచి కూడా ఉంది సార్. 25 మీరు గిన్నెయు పళ్ళెమును వేలుపట్టు శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. వృద్ధి పరిచయుడ, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. లోపల కడుక్కోకుండా బయట వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలని.
సమాధి అన్నమాట బాగుంది, సేమ్ అదే. బయట శుద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉంది, అంతరంగ శుద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అలా మనం రాసుకోవచ్చు, వెలుపల శుద్ధి అంతరంగ శుద్ధి మీద మనసు ఉండదు అని రాసుకోవచ్చు. ఇంకేమైనా కనిపించిందా?
29లో సార్, మీరు ప్రవక్తల సమాధులను కట్టించు, నీతి మంతుల జోరికలు శృంగారించు, మనము మన పితృల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాల్వరండి పోదామని చెప్పుకుంటారు. అంటే వాళ్ళు చేసేదేమో అంత చంపుతారు, వారికి సమాధులు కట్టి మేము మంచి చేశాము అంటారు. అది మినిస్ట్రీ కింద చెప్తున్నారు సార్.
దాన్ని ఏదో కొంచెం స్టేట్మెంట్ కింద మార్చు. చాలా చక్కగా 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే 3వ వచనం, వారు చెప్పుదురే గాని చేయరు. మనం మాట్లాడాం దాన్ని, చెబుతారు చేయరు ఆ మాట్లాడాల, ఆ పాయింట్ మీరు తీసుకోవచ్చు. నాలుగో వచనం, వాళ్ళు మిగతా వాళ్ళకి పని చెప్తారు కానీ వాళ్ళు పని చేయరు. నాలుగో వచనం, చెబుతారు చేయరు, పక్క వాళ్ళకి పని చెప్తారు వాళ్ళే పనులు చేయరు. ఐదు, వారు మనుషులు కనబడేటట్లుగా చేస్తారు. ఆరు, వాళ్ళు ఓపెన్ ప్లేసుల్లో పై పొజిషన్ కోరుకుంటారు. ఏడు, మనుషుల చేత వందనాలు మనుషుల చేత గౌరవాన్ని కోరుకుంటారు. దాన్ని మనం చూస్తున్నాం, మంచి లక్షణాలు అక్కడ కనిపిస్తుంది. బాగుంది, వేషధారి ఎలా ఉంటాడో, భక్తి ముసుగులో వేషధారణ ఎలా ఉంటుందో చాలా విషయాలు కూడా ఇక్కడ మనం చూడగలిగాం. ముందుకు కొనసాగుదాం మరి. జయరాం అంటాడు, డబ్బాలు కొట్టుకుంటారు, నేను చేశాను అంటారన్నమాట. మరుగులు చేయడం అన్నది ఉండదు, కొంచెం చేస్తారు చాలా చెప్పుకుంటారు. దాన్ని ఇక్కడే అంటాడు, తోమ వడగడతారు కానీ ఒంటులు మింగుతారు. ఆ మాట ఉంటుందండి ఇక్కడ, ఇక్కడ వచ్చిన
24 సార్,
24
అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుంటున్నట్లు వడియగట్టి ఒంటిని మృంగువారు మీరే.
అది చిన్న చిన్న విషయాల్ని ఎక్కువ పట్టించుకుంటారు, పెద్ద పెద్ద విషయాల్లో వాళ్ళే బోల్తా పడతా ఉంటారు. చాలా విషయాలు ఉన్నాయి.
23 కూడా ఉంది సార్, 23 ధర్మశాస్త్రాన్ని ఆచార్యతగా పాటిస్తారు కానీ వాళ్ళు న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెడతారు.
నియమాలు పాటించరు, నియమాలు పాటిస్తే ఆచారాలు పాటిస్తారు. చాలా విషయాలు ఉన్నారు. నేను ఇలా అనుకుంటాను, చాలా సార్లు మనం కూడా దాన ధర్మాలు చేసి చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. క్రిస్మస్ లో వీటిలో జరిగేది చాలా సార్లు లేని దాన్ని చూపించడానికి ట్రై చేస్తారు. లోపల ఉండదు, బయట కనిపిస్తూ ఉంటది. మాటల్లో ఉండేది ఒకటి, చేతల్లో ఉండేది ఒకటి. అందరు కనిపించేటట్టుగా చేయడం, అందరిలో పడాలన్నట్టుగా ట్రై చేయడం. నేను చాలా సార్లు అనిపిస్తుంది, మైక్ కోరుకుంటారు, స్టేజ్ కోరుకుంటారు, గుర్తింపు కోరుకుంటారు, పొగడతలు కోరుకుంటారు, అవి లేకపోతే నొచ్చుకుంటారు. ఎఫ్ఎఫ్జేలో దాన్ని నరకాలి అన్న ఉద్దేశంతో అవన్నీ ఆ కిరీటాలు, తోకలు, పిలకలు అవి ఏమి ఎంకరేజ్ చేయకుండా వచ్చాం. స్టార్టింగ్ లో అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, ఇక్కడ దొరకకపోయేసరికి అయితే మారారు, లేకపోతే లెఫ్ట్ అయిపోయారు. దానివల్ల మనం ఆ ప్రమాదం తప్పించుకున్నాం. లేకపోతే ఓ ఈ పొగడతలు, గుర్తింపులు, ప్రెసిడెంట్, లేకపోతే దాని ఏమంటారు ఫౌండర్, శ్రీ 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 మహర్శ్రీ, లెఫ్ట్ రెవరెండు, లెఫ్ట్ రైట్ రెవరెండు, ఈ గుర్తింపు కోరుకోవడం, స్టేజ్ మీద కుర్చీ లేయడం, బ్యానర్ల మీద ఫోటో లేయడం, పేర్లు రాయించుకోవడం, అమ్మో సంఘంలో జరుగుతున్న ఈ వేషధార విషయాలు సంఘాల్లో చాలా చేసేస్తున్నారు. దాన్ని మనం జాగ్రత్త పడాలి. బాగుంది, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం టైం అవుతుంది, ముగింపులోకి వెళ్దాం.
వందనాలు సార్.
చెప్పాయి
అంటే ప్రాక్టికల్ లైఫ్ లో కూడా మనం ఎవరికైనా హెల్ప్ చేసి దాని ఫోటోస్ తీసి మన వాళ్ళకి పెడతా ఉంటాం, అట్లా పెట్టుకోవడం అట్లా కరెక్టా కాదా ఒకసారి మీరు క్లారిఫై చేయండి.
అది నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం, చేసింది చెప్పదు అన్నాడు. అలాగే మీ సత్క్రియలో అందరు చూడాలి అని అన్నాడు. అక్కడ ఏం డిస్కస్ చేసాం చెప్పు నిన్న, నేను డిస్కస్ చేసిన దాన్ని అప్లై చేసుకుని నువ్వే సమాధానం చెప్పు. ఏమర్థమని చెప్పు
అంటే చేసినవి కొన్ని సందర్భాలు చెప్పుకోవాల్సి ఉంటాయి, అట్లనేసి మనుషుల మెప్పు కోసం బలవంతంగా అట్లా చేయకూడదు. ఎగ్జాంపుల్ కి రెక్కల మీద పేర్లు, కుర్చీల మీద, బలల మీద వాటి రాసుకోకూడదు అనేసి.
ఆల్రెడీ అదే మాట నేను దాక స్టార్టింగ్ లో కూడా నేను ఎలా డిస్కస్ చేసాం అన్నాం. దేవుడికి మహిమ కోసం ఖచ్చితంగా మనం చెప్పాలి, మన మహిమ కోసం అయితే ఖచ్చితంగా చెప్పుకోకూడదు. అది అక్కడ మనం ఎవరు మహిమ కోసం చేస్తున్నాం చూపిస్తున్నాం అన్నది ప్రధానం.
థ్యాంక్ యూ సార్.
ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఇక్కడ మీరు అడగట్లేదు కానీ ప్యాస్ ఏది న్యాయం చేయడం కోసం నేను ఈ ప్రశ్నలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మూడు ప్యాసేజ్లో మూడు కాంటెస్ట్లో కూడా రహస్య జీవితం కోసం కొన్ని విషయాలు రాయబడ్డాయి. రహస్య జీవితం మీద ఏమైనా మాట్లాడతారా? రహస్యంగా చేయాల్సిన విషయాలు అదేమైనా మాట్లాడితే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది
సార్. రహస్య ప్రార్థన చేయాలని ఉన్నారు సార్. దాన ధర్మం కూడా రహస్యంగా ఉండాలనేది ఉంది సార్.
ఉంది, దాన ధర్మం రహస్యంగా చేయాలని ఉంది, ప్రార్థన రహస్యంగా చేయాలని ఉంది, ఉపవాసం కూడా రహస్యంగా చేయాలని ఉంది, రహస్య మందు చూచి మీ తండ్రి అని ఉంది. అక్కడ ఏమైనా రహస్య జీవితం కోసం మాట్లాడతారా? రహస్య జీవితం కోసం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నొక్కి చెప్తున్నాడు అది నేను మాట్లాడతాను ఇక్కడ.
అంటే పైకి కనపడకుండా దేవునికి మాత్రమే కనపడే విధంగా రహస్యంగా ఉండాలనేది చెప్తాడు సార్. గొప్పల కొరకు కాదు.
రహస్య జీవితం దేవుడు చూస్తాడు అని రాయొచ్చండి.
రాయొచ్చు సార్.
రహస్య జీవితం
యథార్థమైన జీవితము, రహస్య జీవితము దేవుడు చూస్తాడు సార్. మెయిన్ గా యథార్థవంతులను దేవుడు ఇష్టపడతాడు సార్.
ఓకే ఓకే. రహస్య జీవితం దేవుడికి ఇష్టం, దేవుడు చూస్తాడని రాశాను. ఇంకేమైనా చెప్పండి.
ఇక్కడన్నా కొంతమంది తన సొంత అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండదు కానీ కాన్ఫరెన్స్లోకి వచ్చినప్పుడు అంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ప్రేయర్ చేయడానికి ఇష్టపడతారు. అంటే వ్యక్తిగతంగా క్వైట్ టైం తన అంతర్గత వాళ్ళు దేవునితో గడపడానికి సమయాన్ని కేటాయించరన్న, అది కూడా ఒక పొరపాటు అనే నా ఉద్దేశం.
చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ నిజంగా ప్రభుత్వ సంబంధం ఉండదు. గతంలో చనిపోయిన ప్రవీణ్ పగడాల ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడితే నాకు భయం వేసింది. నేను దేవుడితో కొట్లాడుతున్నాను కూతురి ఆరోగ్య విషయాలు అన్నాడు. నేను దేవుడితో కొట్లాడుతున్నాను కానీ సేవ చేస్తున్నాను. దేవుడితో కొట్లాడుతున్నానని చెప్పి సేవ చేయడం మానేలా. ఆయన ఒక ఫేజులు అలా ఉన్నాడట. అది చాలా మందిలో ఉంటుంది. దేవుడితో సరిగ్గా ఉండరు కానీ పైకి మాత్రం దేవుడితో ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అతి ప్రమాదకరమైంది. ఆ రహస్య జీవితం లేకుండా పైకి చూపించడం ప్రమాదకరమైంది. మీరు ఇప్పుడు మన రహస్య జీవితం అంటే ఏంటి అని మాట్లాడుతున్నాం, అది చెప్పండి. రహస్య జీవితం అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండటం, బహిరంగ జీవితం మనుషులతో సంబంధం కలిగి ఉండటం. అంటే దేవుడితో సంబంధం అని రాసుకుందాం.
దీన్ని పర్సనల్ ప్రేయర్ కూడా మనం చూడొచ్చా సార్?
పర్సనల్ ప్రేయర్ గానే చూడాలి. సహవాస ప్రార్థన రహస్య జీవితం ఎందుకు అవుతుంది?
థ్యాంక్ యూ సార్.
కొంతమంది భక్తులు రహస్య జీవితాన్ని ఏమంటారంటే చెట్టు యొక్క వేర్లతో పోలిస్తారు. చెట్టు యొక్క వేర్లు పైకి కనిపించవు, పైకి కాండం కనిపిస్తుంది, ఫలాలు కనిపిస్తాయి. కానీ మనం చెప్పగలిగింది ఏంటంటే వేర్లు ఎంత లోతుగా ఉంటాయో అంత బాగా హెల్దీగా ఎక్కువ కాలం చెట్టు ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన మాట ఏసయ్య ధర్మం రహస్యంగా చూచు తండ్రి అని రాశారు. ప్రార్థన రహస్యమందు సమాధానం ఇచ్చి తండ్రి, ఉపవాసం రహస్యంగా తండ్రి కనిపించారు. మీ వేర్లు జాగ్రత్త, మీ వేర్లు జాగ్రత్త. పాటలు నిజంగా నేను పాటల దగ్గర చాలాసార్లు నాకు అనిపిస్తుంది ఇది మనుషులు మెప్పు కోసం పాడే పాట. అంటే నీ స్వరం బాగోలేదు, నీ స్వరం బాగోకపోతే దేవుడు ఏమి నీ స్వరాన్ని పట్టించుకోడు. పాట కూడా ఆరాధన. నువ్వు సెలెక్ట్ చేసుకునే పాటలు కూడా విచిత్రంగా ఉంటాయి. దేవుణ్ణి స్తుతించడానికి, మిగతా వాళ్ళకి మేలు చేయడానికి పాట బాగుండకపోయినా ఈ పాట నేర్పిస్తే బాగుండు కాదు. నా స్వరం చాలా బాగుంది. కొంతమంది స్వరాలు బాగున్న వాళ్ళతో ప్రమాదం ఏంటంటే వాళ్ళలో వేషధారణ ఉంటుంది, వాళ్ళు కనిపించుకోవాలన్న కోరుకుంటుంది, వాళ్ళు చూపించుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. నేను పాటలు బాగా పాడేవని డిస్కరేజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళకి రహస్య జీవితం ఉండదు, వాళ్ళు దీన మనసు కూడా ఉండదు. టాలెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ప్రమాదం అదే, వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉంటారు. దేవుడితో సహవాసం కలిగి ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యం, వేర్లు చాలా ప్రాముఖ్యం. ఇవి కొన్ని మనం ఆలోచిస్తే బాగుంటుంది. రైట్, మనం ఇంకేమైనా డిస్కస్ చేయాల్సినవి ఈ ప్యాసేజ్ లో ఉన్నాయా, లేకపోతే అప్లికేషన్స్ లోకి వెళ్ళిపోదాం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది కూడా రహస్య జీవితం అవ్వచ్చు. వ్యాలిడ్ వర్డ్. ఎవరో లేనప్పుడు నీ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ప్రార్థనలో గడుపుతున్నావా, బైబిల్ చదువుతున్నావా, ఎవరి కోసమైనా కలవడానికి అంటే ఎవరినైనా బలపరచడానికి తాపత్రయపడుతున్నావా, లేకపోతే ఎవరు చూస్తా లేదు కాబట్టి యూట్యూబ్ పెట్టుకొని లేకపోతే సినిమా పెట్టుకొని ఏదైనా చేస్తున్నావా? What you are doing in the secret, that is you in reality. Rahasyanga nu ela unnavu adhe nu aikunu entha drama lu esina veshalu esina ontraga nu em chestavo adhe nu ani oka ayana annadu. Okay bonne meer vaalu chestunnaru chaala santosham. Inkemaina ee passage lo manam maatladasine unnaya, lakapothe manam application lo kelipotha. అప్లికేషన్స్ మాట్లాడండి, టైం అయిపోయింది, వరుసగా మాట్లాడండి. హెడ్ కాన్షియల్ శాఖ చూడండి, వాళ్ళు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. శేఖర్ శేఖర్ మ్యూట్ లో ఉండిపోయాడు, మాట్లాడు, అన్మ్యూట్ చేశా.
సార్ ప్రజలాడు సార్, అంటే వేషధారణ అనేది లేకుండా నిజాయితీగా ఉండాలి అనేది నా
సార్. నీ అప్లికేషన్ వేషధారిగా ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి. అక్కడ ఎందుకు నేను అని పెడితే బాగుంటదేమో.
నేనే సార్, నా గురించి
నేను పెట్టి మాట్లాడు.
నేను వేషధారణ ఉండకూడదు సార్, దేవుడు చెప్పిన ప్రకారమే ఉండాలి అనేది అనుకుంటున్నాను సార్.
నేను వేషధారిగా ఉండకూడదు అని నేను తీసుకుంటున్నాను. బాగుంది,
అవును సార్.
ఓకే, తర్వాత రెండో పర్సన్ రామ్రాజ్.
సార్, ప్రభువు మెచ్చుకోవడానికి నేను ప్రయత్నించాలి అన్నట్లుగా నేను అప్లికేషన్ తీసుకుంటున్నాను సార్.
నేను ప్రభువు మెప్పునే కోరుకుంటాను. ఓకే, బాగుంది. చిరంజీవులు గారు.
సార్, నేను 6:1 నుండి మనుషులకు కూడా కనబడాలనని నా నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడతాను సార్.
మనుషులకు కనబడకుండా నీతి కార్యాలు చేస్తాను. ఈ బైబిల్ స్టడీ అంతట్లోనూ నువ్వు కనబడకుండా ఉన్నావు, ఇది మంచిది కాదు. కనబడే విషయాల్లో కనబడాలి, కనబడకూడని విషయాల్లో కనబడకూడదు. ఆ రెండు బైబిల్ స్టడీలో మాట్లాడకపోతే తప్పు, బైబిల్ స్టడీలో కనబడకపోతే తప్పు. ఇది కూడా కొంచెం ఆలోచించాలి.
సరే సార్.
తర్వాత వెంకన్న గారు.
సార్, యథార్థంగా సార్, న్యాయంగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఆయన పనిలో పరిచర్యలో ఉండే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.
ఎందుకు ఇక్కడ యథార్థం అన్న మాట వాడావు? ఎక్కడ మన యథార్థత కోసం మాట్లాడుకోలేదుగా.
అంటే వేషధారణ లేకుండా,
వేషధారిణి అన్నదాన్ని నేనేమంటానంటే నీ వేషధారిగా ఉండను, యథార్థంగా ఉంటాను, అంతేనా?
అవును సార్.
ఓకే ఓకే. తర్వాత ప్రదీప్ అన్న.
ప్రైజులడన్నా, బయటికి ఎంత భక్తిగా కనపడుతున్నానో అంతకంటే ఎక్కువ భక్తి పర్సనల్ లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నానన్న. అంత మాత్రమే కాదు, సింగింగ్ లైఫ్ లో కొంత వేషధారణ నా జీవితంలో కనపడుతుందన్న, అది మార్చుకోవాలని ఆశపడుతున్నానన్న.
చాలా యథార్థమైన మాట. మంచి సింగర్, టాలెంటెడ్, డాక్టర్ గారు కాబట్టి అందరూ పిలిచి ఇస్తారు, ఇవ్వాలని కోరుకుంటారు, ఇవ్వకపోతే మనసులో నొచ్చుకోవడం అన్న సహజంగా ఉంటుంది. దాన్ని నేను జయించాలి అన్న మాట బాగుంది. పైకి ఎంత నేను ఎలా అనుకుంటా, ప్రదీప్ అన్న ప్రార్థన చేస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. మరి అది యథార్థమైన నీళ్ళు, వేషధారణం అది కూడా తీసుకోవాలని అంటాను. తర్వాత శాంత్ కుమార్ అమ్మ.
నేను చేసే ప్రతి పనికి పరలోకంలో దేవుని ద్వారా ఫలం పొందాలని కోరుకుంటున్నాను.
అది కొంచెం అప్లికేషన్ ఏమంటావంటే, మనుషుల దగ్గర ఫలాన్ని కాదు ప్రభువు దగ్గర ఫలాన్ని ఆశించే నేను పనిచేస్తాను అని ఎలా రాసుకోవచ్చా?
అవునండి, అవునండి.
శ్రవంతి
అన్న, వేషధారుల లక్షణాలు ఏంటో నేను తెలుసుకున్నానన్న. దాని వలన అటువంటి లక్షణాలు నాలో కలిగి ఉన్నవేమో నేను చూసుకొని ఇకపై అవన్నీ వదిలిపెట్టి కేవలం దేవుని మెప్పు లేదా దేవుడే నా ద్వారా మహిమపరచబడాలని నేను అనుకుంటున్నాను.
ఇది మోసం. ఇది మోసం ఎందుకంటానంటే, వేషధారి లక్షణాలు ఏంటో చేసినప్పుడు ఫలానా విషయంలో నేను వేషధారిగా ఉన్నాను అది మార్చుకుంటాను, స్పెసిఫిక్ గా ఉంటాను. అట్లా మాట్లాడాలి తప్ప నేను వాక్య ప్రకారంగా జీవిస్తాను కాదు, ఏ వాక్య ప్రకారంగా జీవిస్తారో మాట్లాడాలి.
అంటే ఐడెంటిటీ కోసం అంటే గుర్తించాలి మనుషులు అన్నట్టుగా ఉన్నానన్న, అలాంటిది నేను వదిలిపెట్టాలి అనుకుంటున్నాను.
చాలా యథార్థమైన అప్లికేషన్. నేను గుర్తింపు కోరుకుంటున్నాను మనుషుల దగ్గర, దాన్ని నేను జయిస్తాను, బాగుంది, మార్చుకుంటాను, బాగుంది, చాలా సంతోషం. అలాగే ఆ పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీ అప్లికేషన్స్ మీరు రాసి పంపించవచ్చు, మీ బుక్ లో కూడా మీరు రాసుకోవాలి. మీ బుక్ లో కూడా మీరు రాసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బాగుంది, రాశారు. నేను నా రహస్య జీవితాన్ని సరి చేసుకుని దేవునితో ఉండాలనుకుంటున్నాను అన్నాడు రాజా రమేష్. మిగతాలు ఎవరు రాయలా, మిగతాలు ఎవరు అప్లికేషన్ తీసుకోవట్లే. ఓకే, ఇక్కడ ముగించుకుందాం. ఎవరైనా టీం సభ్యుల్లో ఒకరు, టీం సభ్యుల్లో ఒకరు ప్రభు బైబిల్ స్టడీలో మనకు జ్ఞాపకం చేసిన విషయాలను బట్టి స్తుతిద్దాం. అప్లికేషన్ తీసుకున్న ఈ డివిజనల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రభు ఆశించినట్లుగా వాళ్ళ తీర్మానాలు, అప్లికేషన్స్ వాళ్ళ జీవితాల్లో నెరవేర్పుకు రావాలని ప్రార్థన చేద్దాం. ఒక సమయం తీసుకోండి.
ప్రార్థించుకుందాము. ప్రేమ కనికరము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీతో ముచ్చటించడానికి, ప్రభు మీ యొక్క మర్మాలు తెలుసుకునడానికి, మీ సత్యాలు గ్రహించడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప కృప కొరకై మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. మరి నిజంగా ఇది నాన్న ప్రభు ఆ మనోనేత్రములు విప్పి ప్రభా అనేక సత్యాలను మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలం మేము మనుషుల మెప్పుని కోరుకొనక ప్రభా మీ యొక్క మెప్పును కోరుకునే వారంగాను, వేషధారుల వలె కాక ప్రభా మరి మీ యొక్క మహిమను ఇతరులకు చాటించే వారముగా ఉండగలుగుటకు మీరు మాకు సహాయం చేస్తున్నందుకై మీకు స్తోత్రములు ప్రభు. అటువంటి జీవితాన్ని మా కడవరకు కూడా మేము కొనసాగించగలుగుటకు మీ యొక్క శక్తిని మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసునామన ప్రార్థిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమెన్.
మళ్లింపు కొరకు ప్రార్థన చేసిన శాంత్ కుమార్ అమ్మకు వందనాలు. తిరిగి సమయాన్ని అధ్యక్షులకు అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ.